మాస్టర్ ఈకే వ్రాసిన పురాణ పురుషుడు అనే గ్రంథంలో 11th చాప్టర్ మనం ఇప్పుడు వివరంగా చెప్పుకుంటూ ఉన్నాము. అది గాంధార రాజైన సుబలుడి సభాభవనము. సింహాసనం మీద సుబలుడు కూర్చొనున్నాడు. ఎదురుకుండా చువ్వలాగా వంగి ఒక దాసనాయకుడు రాజుగారికి ఎదురుగా వంగి నిల్చొని ఎంతో వినయంగా ఏదో చెప్తూ ఉన్నాడు. ఇలా అంటున్నాడు అన్నమాట, 4 రోజులైంది ప్రభు, మేము వచ్చి మీ దర్శనం ఇంతవరకు దొరకలేదు మాకు. మాకు మీ రాజభవనంలో అనేక మర్యాదలు చేస్తూ ఉన్నారు, కానీ ఇన్నాళ్లకు మొత్తానికి మీ దర్శనం మాకు ఎలాగో దొరికింది. తమరి ఆదరణ ఎప్పటికీ మర్చిపోలేం మేము. మీ బ్రహ్మావర్తంలో ఈ పంట పొలాలన్నీ కూడా కడుపున బంగారమే పండించుకుంటూ ఉన్నాయి. మీ భూముల్లో పుట్టిన చిగురు కొమ్మైనా సరే ఎంతో చేవగా ఉంటుంది. అంటే చేవగా ఉంటుందంటే హైలీ ఫెర్టైల్ అనే అర్థం. బాగా మంచి పంటలు అన్నమాట అక్కడ బ్రహ్మావర్తంలో. అది చూసుకొని వాళ్ళు ఒక్కొక్కళ్ళే విదేశీయులు దిగుతూ ఉన్నారు ఇక్కడ ఈ భూమి మీద. కొమ్మల చివర ఉన్నది కూడా ఎంతో అద్భుతంగా ఉంటాయి, చేవగా ఉంటాయి అని చెప్పి చెప్తూ ఉన్నాడు అతనే. అంతేకాదు ఇక్కడ పర్వతాల్లో ఉన్న పక్షులు కూడా రకరకాలుగా ఉన్నాయి. మాకు ఇన్ని పక్షులు ఉండవు, సజీవంగా సప్త స్వరాలు పలుకుతూ ఉన్నాయి. వాటి కలకల కూజితాల్లో ఆ పక్షుల కూతల్లో సప్తస్వరాలే వస్తూ ఉన్నాయి. ఇది మా విదేశీయులమైన మాకెంతో వింతగా ఉంటుంది అని నమస్కారం చేసి చెప్పాడు అతను. చెప్తే సుబల మహారాజు ఇట్లా అడిగాడు, అయితే మీ దేశంలో నెమళ్ళు కోకిలలు చిలుకలు ఉండవా అని అడిగాడు. అడిగితే దాసనాయకుడు ఇట్లా అన్నాడు, లేవు ప్రభు, మీ భూమి మీద ఉండే గౌరవంతో మీరంటే మాకున్న గౌరవంతో మేము అప్పుడప్పుడు వచ్చి భక్తి గౌరవాలతో మిమ్మల్ని సేవించి వెళ్ళిపోతూ ఉంటాం మేము, అంతేగాని మా దేశంలో ఇవి లేవు అన్నాడు. అనగానే సుబలుడు అన్నాడు, మీరేమిటో సంస్కృతం బాగా నేర్చుకున్నట్టున్నారే అన్నాడు. అంటే మళ్ళీ దాసనాయకుడు, అవునండి, మా చేపల వ్యాపారంలో వాళ్ళందరూ సంస్కృతం నేర్చుకున్న వాళ్ళే. ఈ దేశంలోకి దిగి రావాలంటే మొట్టమొదట తప్పకుండా మేము సంస్కృతం నేర్చుకుంటాము, లేకపోతే ఇక్కడ మాకు ప్రవేశం ఉండదు కదా, భాష మాట్లాడలేం కదా. అందుకని మేము ఒక పెద్ద విద్యాలయమే పెట్టుకున్నాం మా దేశంలో, సంస్కృతం యూనివర్సిటీ పెట్టుకున్నాం అన్నాడు. పర్వతాల మధ్యలో ఉన్న అడవుల్లో ఉన్నది అది అని చెప్పి అన్నాడు. అని మీ గాంధార దేశపు సీమలకు దూరంగా ఉన్నది, అందులో మీ వాళ్ళు కూడా ఉన్నారు, భరతఖండంలో యువకులు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళు యవన భాష బర్బర భాష నేర్చుకోవడానికి అక్కడికి వస్తున్నారు. మీరు ఒప్పుకుంటే మీ పేరుగా దాన్ని ఇంకా మేము వృద్ధి పొందిస్తాము, ఆ పాఠశాలని మీ పేరు పెట్టుకుంటాం. తమ పోషణలో ఒక మంచి పెద్ద విద్యాలయాన్ని పెట్టి దాన్ని కూడా బాగా అభివృద్ధి చేస్తాము. ఫైన్ ఆర్ట్స్ విజ్ఞానం ఇవన్నీ కూడా మీ జాతి సంస్కారాన్ని ఇంకా మెరుగుపెట్టడానికి వీలుగా యవన పండితుల కృషి కూడా ఎంతో ఉంటుంది. మిమ్మల్ని మీ జాతి వాళ్ళ కళలన్నీ ఇంప్రూవ్ చేయటానికి మేము కనీసం ఈ రకంగా అయినా మీ పుణ్యభూమికి సేవ చేసుకుంటాం ప్రభు అని అడిగాడు. అడిగితే సుబలుడు అన్నాడు, బ్రహ్మావర్తంలో గ్రామాల్లో నగరాల్లో చాలా విద్యాలయాలు ఉన్నాయి, చాలా గురుకులాలు కూడా ఉన్నాయి, కానీ మా గాంధార దేశంలోనే ఎక్కువ లేవు. విద్యను అభివృద్ధి చేయటంలో మా గాంధార ప్రజలు ఇంకా వెనకబడే ఉన్నారు. హస్తినాపురంలోనూ, ఇంద్రప్రస్థంలో, తక్షశిలలో, గండకి, మధుర, మాయ, అవంతిక, కాశీనగరం, భరతభూమిలో ఎక్కడెక్కడ పేరెన్నిక అంటే చాలా పేరు ప్రఖ్యాతులున్న విద్యా కేంద్రాలు చాలా ఉన్నాయి ఇక్కడంతా, కానీ మా దేశంలోనే లేవు. అందువల్ల గాంధార ప్రజల్ని కొంచెం చిన్నచూపు చూస్తారు మిగతా వాళ్ళందరూ. ఇప్పుడు మీరు గనక చక్కగా మాకు ఈ విద్యాలయాలు పెట్టి అభివృద్ధి చేస్తే మాకు కూడా అప్రతిష్ట తొలగిపోతుంది, అందువల్ల మేము ఒప్పుకుంటున్నాము. మీరు ఒక విద్యా కేంద్రం పెట్టండి, ఒక యూనివర్సిటీ పెట్టండి, అంతేకాదు మేము కూడా మాకు చేతైన సహాయం చేస్తాము దానికి అన్నాడు. అంటే ఎవడో బయట దేశం వాడొచ్చి మన దేశంలో విద్యా కేంద్రం పెట్టడానికి వీళ్ళు ఒప్పుకుంటున్నారనమాట. అంటే అర్థమేమిటి, వాళ్ళు ఎందుకు వస్తున్నారు అసలు మన దేశంలో? మనం ఒక యూనివర్సిటీ పెట్టుకోలేమా? వేరే వాడు వచ్చి మన సంస్కృతిని ఎలా నేర్పుతాడు? ఇవన్నీ లేవు వాళ్ళకి. జస్ట్ ఎవడో ఒకడు వచ్చాడు అడిగాడని ఒప్పేసుకున్నాడు అంతే, అలా జరిగింది. ఇంకా ఇంకా హెల్ప్ కూడా చేస్తానని చెప్పి చెప్పాడు. అప్పుడు దాసనాయకుడు ఇట్లా అన్నాడు, అంతకన్నా మీ దేశం క్షేమాన్ని గురించి ఇంకేం, అంతకంటే గొప్ప పని ఏముంది ప్రభు? తప్పకుండా భరత భూమిలో ఉన్న ప్రకృతి సంపదకి తగినట్టుగా చక్కగా విజ్ఞాన సంపద కూడా వచ్చేటట్టుగా మంచి యూనివర్సిటీ ఒకటి పెడదాం. యవన దేశం, బర్బర దేశం, రోమక దేశంలో ఉన్న శాస్త్రజ్ఞుల్ని వాళ్ళందరినీ కూడా పిలిపిద్దాం. ఈ దేశం యువకులకు నేర్పటం కోసం వాళ్ళందరినీ పిలిపిద్దాం మనం. వాళ్ళందరూ అనేక రకాలు నేర్చుకొని జగద్గురువులైన యవన గురువులు కూడా ఉన్నారు. ఆ యవన గురువులు, రోమక గురువులు వాళ్ళందరూ వచ్చి చక్కగా ఇక్కడే నివాసం ఏర్పరచుకొని గాంధార భూమికి వాళ్ళ ఆచార్యులైపోతారు, వెలుగును వ్యాపింపజేస్తారు. యువకులందరినీ చాలా మందికి ట్రైనింగ్ ఇచ్చి చక్కగా వాళ్ళని ఉపాధ్యాయులుగా, వాళ్ళని టీచర్స్గా తయారు చేసి వాళ్ళంతటి సమర్థుల్ని చేస్తారు అన్నాడు. అనగానే అందులో కూడా యవనులు, బర్బరులు అంటే వేరే దేశం వాళ్ళు వచ్చి, వాళ్ళుట గురువులుట వాళ్ళొచ్చి భరత భూమిలో శిక్షణ ఇస్తారట ఎలా మనం టీచింగ్ చేయాలో. గాంధార రాజుకు పక్కనే కుడిచేతి వైపు సింహాసనం మీద కూర్చొని ఒక రాజకుమారుడు ఉన్నాడుట. ఈ దాసనాయకుడి దృష్టి మాటి మాటికి ఆ రాజకుమారుడి మీదకి వెళ్తోంది. ఎందుకంటే చాలా స్ఫురద్రూపిగా ఉన్నాడు, ఆకర్షణగా ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు. చూడటానికి బాగా బలిష్టమైన ఉన్నతమైన శరీరము, పైగా ఆ రాజకుమారుడు వీళ్ళ మాటలన్నీ వింటూ చిరునవ్వు నవ్వుతూ మధ్య మధ్యలో తల ఊపుతూ ఉన్నట్ట. అతని చర్మం ఎద్దు చర్మంలాగా బిరుసుగా గట్టిగా ఉందిట. ముక్కేమో పొట్టిగా లావుగా ముదురు బెండకాయలాగా ఉన్నదిట. భ్రూమధ్యం కూడా సంకుచితంగా, అంటే చిన్నదిగా ఉన్నది భ్రూమధ్యం, అది కూడా సంకుచితంగా ఉండి తిలకమేమో అనేటట్టుగా అక్కడ ఒక పులిపిరికాయ ఉన్నదిట. ఆ యువకుడే శకుని అని చెప్పి చెప్పారు. ఆకాశంలోకి సూదుల్లాగా ఉన్నాయట, అతని చూపులు గుచ్చుతూ ఉన్నట్టుగా ఉన్నాయట. అతని వంక చూస్తే వీడెక్కడో ఉన్నాడు, ఇక్కడ మనిషి ఇక్కడ ఉన్నాడు కానీ వీడి మనసు ఇక్కడ లేదు అని అర్థమైపోతుంది ఇట చూసేవాళ్ళకి. శకుని ఇట్లా అన్నాడు, ప్రభువులు గనక అనుజ్ఞ ఇస్తే నా అభిప్రాయాలు వివరిస్తాను. యవన విద్య, రోమక విద్య ఈ భరత భూమిలో నేర్చుకుంటే మంచిదే, వాళ్ళకి మనకి కూడా మంచిదే. మనకి వాళ్ళకి కూడా అనేక ప్రయోజనాలు తీర్తాయి. ఇంతకుముందే ఈ దాస యవన కుటుంబాల వాళ్ళు హస్తినాపురంలో హస్తినాపురాధీశ్వరుడైన రాజైన ధృతరాష్ట్రుడి సహాయంతో బాగానే ఎస్టాబ్లిష్ అయ్యారు వాళ్ళు అక్కడ. అంతేకాదు ఋషుల్లో కూడా ఈ దాస రక్తం కలిసి ప్రవహించటం మొదలుపెట్టింది. వ్యాసుడు, అతని సంతతి అయిన ధృతరాష్ట్రుడు దాసరక్తాన్ని పంచుకు పుట్టిన వాళ్లే అన్నట్ట శకుని. దాస నాయకుడు మళ్ళీ ఇట్లా అన్నాడు, అవును ప్రభు, యువరాజుల వారు లక్ష నాణాల విలువగల మాట చెప్పారు. అయినా కూడా ఈరోజు మా దాసజాతి వాళ్ళకి కష్టకాలమే వచ్చింది. ఈరోజు మేము హస్తినాపురాధీశ్వరుల వల్ల గౌరవించబడటం లేదు. వాళ్ళు కూడా మమ్మల్ని పరదేశవాసులు, వేరే దేశం వాళ్ళు, పరాయి వాళ్ళు అని అనుకుంటున్నారు. శూరసేన మధురాధిపతి కంసరాజేంద్రుడు మటుకు మమ్మల్ని అభిమానిస్తున్నాడు. కంసరాజు మటుకు మమ్మల్ని అభిమానిస్తున్నాడు. ఏ మాటకు ఆ మాటే చెప్పాలి. యమునలో మేము చేపలు పడుతూ ఉంటే ఒక్కొక్క జాలరికి రోజుకు 10 సువర్ణాల చొప్పున కంసరాజు గారు బహుమానం ఇస్తూ ఉన్నాడు. విదేశ వాణిజ్యం అంటే వేరే దేశం వాళ్ళు వచ్చి ఇక్కడ వ్యాపారం చేయటం అనేది దేశాన్ని అభివృద్ధి పొందిస్తుంది అని ఆయన అనుకుంటూ ఉన్నాడు. ఆయన సహాయం చేస్తున్నాడు కంసరాజు గారు మటుకు మాకు. కానీ హస్తినాపురాధీశ్వరులు మాకేమీ సహాయం చేయటంలే, మమ్మల్ని పరాయి వాళ్ళుగా చూస్తున్నారు అన్నాడు. అనగానే శకుని మళ్ళీ ఇట్లా అన్నాడు, దానికి మీ బాధులుగా మీరు కంసుడికి చాలా యవనుల దగ్గర నుంచి మంచి మద్యాన్ని, వేశ్యలను అన్నీ తీసుకొచ్చి ఆయనకి ఇస్తున్నారు కదా, ఆడవాళ్ళని ఇస్తున్నారు, మంచి లిక్కర్ కూడా పోస్తున్నారు కదా కంసరాజుకి, అంతే అంతేకాదు, మీరంతటితో ఆగట్లేదు కదా. మీ వేశ్యలు కంసరాజు దగ్గర మళ్ళీ విపరీతంగా బహుమానాలు గుంజుతున్నారు కదా. ఇంకా కూడా చెప్పాలంటే భారతీయులైన చేపలు పట్టే వాళ్ళు, వాళ్ళు నగరంలో చేపలు అమ్మాలంటే కంసుడికి పన్ను కట్టాల్సి వస్తుంది. స్వదేశంలో ఎవరికి వాళ్ళు చేపలు పట్టుకొని అమ్ముకోటానికి కంసుడు పన్ను విధిస్తున్నాడు, కానీ మీకు మటుకు బహుమానాలు ఇస్తున్నాడు. మీకే ప్రాబ్లం లేదు, ఇక్కడ దేశంలో ఉన్న వాళ్ళనే కంసుడు బాధ పెడుతున్నాడు అన్నాడు శకుని. అనగానే దాస పురుషుడు అన్నాడు మళ్ళీ, అవును కంసరాజేంద్రుల అభిమానం చాలా గొప్పగా చూపిస్తున్నారు, మా మీద కాదని చెప్పడానికి వీల్లేదు. కానీ ఇప్పుడు కాలం మారింది, హస్తినాపురాధీశ్వరులు కేశి అని కంసుడు తమ్ముణ్ణి పిలిచి వాడికి మధుర మీద రహస్యంగా అధికారం ఇచ్చారు. కంసుడి ఆదాయము గుట్టుమట్లు అన్నీ కేశికి మటుకే తెలుసు. కేశి అధికారి అయినప్పటి నుంచి మా దగ్గర విపరీతంగా డబ్బు గుంజుతూ ఉన్నాడు. అందులో సగం హస్తినాపుర ప్రభువులకి, సగం కేశికి పంపకాలు జరుగుతున్నాయి. దాంతో మా వ్యాపారం పడిపోయింది. గోరుచుట్టు మీద రోకటి పోట అన్నట్టుగా జరాసంధుడేమో విదేశీయులందరినీ దేశంలోంచి వెళ్ళగొట్టాలని చెప్పి ఒక పగబూనాడు వాడు. జరాసంధుడు మొత్తం భారత భూమికి సామ్రాజ్యానికి ఒక సామ్రాట్ అవుతాడు, చక్రవర్తి అవుతాడని వాళ్ళ ఫాలోవర్స్ అందరూ కూడా నమ్ముతున్నారు. కొద్ది రోజుల్లోనే మా వాళ్ళ కుటుంబాలన్నీ కూడా ప్రాణరక్షణ కోసం దేశం వదిలిపెట్టి వెళ్లాల్సి వచ్చేట్టుగా ఉంది. జరాసంధుడు శత్రులోకాలకు కాలభైరవుడైపోయాడు. ప్రభు, మీరే మమ్మల్ని కాపాడాలి. మీ గొడుగు నీడలో మేము ప్రాణాలని రక్షించుకొని మీ దగ్గర చేరుకుంటాము. మీరు మమ్మల్ని రక్షించి ఆశ్రయం గనక ఇస్తే మేము మీకు ఎంతైనా సేవ చేసుకుంటాం ప్రభు అని అడిగాడు. అప్పుడు సుబలుడు ఇట్లా అన్నాడు, మీకు మా దేశంలో ఆశ్రయం నేనే వాగ్దానం చేస్తున్నాను. అంతేకాదు హస్తినాపురాధీశ్వరుల ఆమోద ముద్ర అంటే వాళ్ళు కూడా ఒప్పుకునేటట్టుగా నేను చేస్తాను, హస్తినాపుర రాజులు కూడా ఒప్పుకునేట్టుగా నేను చేస్తాను. మా అల్లుడు ధృతరాష్ట్రుడే కదా అక్కడ ఉన్నది, మా అల్లుడు నా మాట తప్పకుండా వింటాడు, నేను ఒప్పిస్తాను అన్నాడు. రాబోయే శ్రావణ మాసంలో మీరు ఒకసారి నాకు కనపడండి, అప్పుడు మీకు మళ్ళీ అనుకూలంగా నేను అన్నీ చేస్తాను, ఇంకా మీరు వెళ్ళి రావచ్చు అని చెప్పి చెప్పాడు సుబలుడు. ఆ దాసనాయకుడు చిత్తం చిత్తం అంటూ వంగి వంగిన దండాలు పెట్టుకుంటూ వెనక్కి నడుచుకుంటూ వెళ్ళిపోయారు. శకుని ఇట్లా అన్నాడు అప్పుడు, నాన్నగారు మీరు యవన వేశ్యలను హస్తినాపురం రాజస్థానంలోకి వెళ్లకుండా జాగ్రత్త చేయాలి, మీరు వీళ్ళందరూ నీతి లేని వాళ్ళు, రాజకీయాల్లో ప్రవేశించారంటే వీళ్ళ అవినీతి రాజ్యమంతా పాకిపోతుంది, దేశమంతా పాకుతుంది, సూదుల్లాగా దూరి దబ్బనాల్లాగా తేల్తారు వీళ్ళు, మన గాంధార అమాయకురాలు లోకం చూడదు పాపం, ఆవిడ సుఖశాంతులకి భగ్నం అవ్వకూడదు. ఈ విదేశీయులందరినీ కూడా మనం జాగ్రత్తగా గమనిస్తూ ఒక పద్ధతిలో కంట్రోల్లో పెట్టాలి, అవసరమైనప్పుడు మటుకు మనం వీళ్ళని వాడుకోవచ్చు, కానీ లేకపోతే వాళ్ళని జాగ్రత్తగా కట్టడి చేయకపోతే ప్రమాదం మనకి. అంతేకాదు ఇంకో కర్తవ్యం కూడా ఉంది మనకి, పర్వత అరణ్య సీమలన్నిటిలో కొండ జాతుల వాళ్ళని బాగా అభిమానించి సమీకరించుకొని భద్రం చేసుకోవాలి మనం, వాళ్ళందరినీ దగ్గర తీయాలి కొండ జాతుల వాళ్ళని. ఈ యవన వీరులు వస్తూ ఉన్నారు కదా ఇప్పుడు, వీళ్ళ చేత వాళ్ళకి యుద్ధ శిక్షణ ఇప్పిస్తే మన సైనిక బలం పెరుగుతుంది, అప్పుడు మనల్ని ఎదుర్కొనేవాడు ఎవడు ఉండడు. యవనల యుద్ధ శిక్షణ డిఫరెంట్గా ఉంటుంది, మన వాళ్ళు ఎవరికి ఆ తెలివి లేదు, వేరే రకంగా ఉంటుంది. అటువంటి యుద్ధాన్ని కనుక నేర్చుకున్నారంటే ఈ కొండ జాతి వాళ్ళు ఇంకా ఎవరు మనల్ని దాటిపోలేరు, మన రాజ్యం సుభిక్షంగా ఉంటుంది. దీనివల్ల గాంధార రాజ్యం భరత భూమిలో ఉన్న మిగిలిన రాజ్యాలందరికీ భయం పుట్టేటట్టుగా తయారవుతుంది అన్నాడు. ఎలాగూ బ్రహ్మావర్తం వాళ్ళ దృష్టిలో గాంధార దేశం భారతదేశంలోది కాదు, మనం కూడా దాన్ని తగినట్టుగానే ఉందాము. రాజనీతి ప్రకారం మన కర్తవ్యం అదే నాన్నగారు. ఈ యవనులు బర్బరులు దాసజాతుల వాళ్ళందరూ కూడా ఎన్నో యుగాల తరబడి భరత భూమిని కబళించటానికి ఆశపడ్డారు, కాలక్రమంలో ధృతరాష్ట్రుడు మన ఇంటి అల్లుడయ్యాడు. యవన బర్బర దాస బలాల్ని మనం ఉపయోగించుకోవాలి. ఇప్పుడు హస్తిన మీద మీ బలం గట్టిపడాలంటే కొండ జాతి వాళ్ళందరినీ కూడా గట్టిగా నువ్వు మీరు అండగా నిలబెట్టుకోవాలి. మనకు అంగబలంగా వాళ్ళందరూ ఉండాలి, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి అని చెప్పి చెప్పాడు శకుని. ఇంకా డబ్బుల కోసం కూడా, అర్ధబలం కోసం కూడా నాదొక ప్రణాళిక ఉంది. పర్వతారణ్యాల్లో ఉన్న చెట్లని కొట్టించేసి ఆ కలపని విదేశీయులకు అమ్మితే అక్కడ మళ్ళీ మనం చక్కగా పళ్ళ తోటలు పెంచుకోవచ్చు. అప్పుడు విదేశీయులతో మనకి వ్యాపారం కూడా, వాణిజ్యం కూడా బాగుంటుంది అన్నాడు. అనగానే సుబలుడు ఇట్లా అన్నాడు. దానికి హస్తినాపురం ప్రభువులు ఒప్పుకోరు నాయన. భీష్ముడు చాలా సూక్ష్మ బుద్ధి, అడవుల్ని కొట్టిస్తే వర్షాలు ఉండవు కాబట్టి సముద్ర తీరాల్లో ఉప్పెనలు వస్తాయి. అదీగాక కలపను పళ్ళను అలాంటి వాటిని పై దేశాల వాళ్ళకి గనక అమ్మేస్తే భారతదేశంలో ఉన్న మామూలు సామాన్య జనులకు భోజన పదార్థాలు అందుబాటులో ఉండవు. ఇంకా దేశం దారిద్ర్యాన్ని పద్ధతికి వచ్చేస్తుంది, దరిద్రమైపోతుంది, భోజనం లేని పరిస్థితి వస్తుంది ప్రజలకి. కాబట్టే హస్తిన ప్రభువులు ఎప్పుడు దీనికి ఒప్పుకోరు, భీష్ముడు ధృతరాష్ట్రుణ్ణి ఒప్పుకోనివ్వడు ఈ విషయం అనగానే దానికి శకుని ఇట్లా అన్నాడు. బావగారు ధృతరాష్ట్రులు బంగారం అంటే చాలా ఇష్టం నాన్నగారు, సువర్ణ ప్రియులు ఆయన. అంతేకాదు వేరే దేశాల వాళ్ళతో మనం వ్యాపారాలు చేసేటప్పుడు ఆయనకు కూడా భాగం పెట్టామంటే అన్నీ మంచిగా మారిపోతాయి, చెడు ఏమీ కనపడదు. అట్లాగే దేశ సౌభాగ్యానికి, చక్కగా వ్యాపారం వృద్ధి అవ్వటానికి ఇవన్నీ కూడా, ఈ పద్ధతులన్నీ చాలా మంచివి అని ఆయనే చెబుతాడు అందరికీ. అప్పుడు ఎవరు ఏ పని చేయదలుచుకున్నా ధృతరాష్ట్రుడికి కంసుడికి కేశికి వేరువేరుగా భాగాలు పెట్టాలి, అప్పుడే ఏ పనైనా సమంగా అవుతుంది నాన్నగారు అన్నాడు. రాబోయే దశాబ్దాల్లో, రాబోయే రోజుల్లో కురు సామ్రాజ్యానికి ప్రభువు ఎవరు అనే సమస్య పుట్టక తప్పదు. దానికి ధృతరాష్ట్రుడే విషబీజము. దాన్ని నిర్ణయించటానికి కీలకమంతా భీష్ముడి చేతిలోనే ఉంది. భీష్ముడు రాజ్యం వదిలేసినందువల్లే కదా ధృతరాష్ట్రుడికి రాజ్యం వచ్చింది. భీష్ముడికి అసంతృప్తి కలిగించకుండా జాగ్రత్తగా ధృతరాష్ట్రుడు మెయింటైన్ చేసేటట్టుగా, భీష్ముడితో రిలేషన్షిప్ జాగ్రత్తగా పెట్టుకునేటట్టుగా మనం కూడా ధృతరాష్ట్రుడికి ట్రైనింగ్ ఇవ్వాలి. భీష్ముడు గనక అసంతృప్తి పడి ఎదురు తిరిగితే మనకి యవన బలం, దాస బలం, పార్వతీయుల బలం ఏదైనా కూడా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకా మనకు భయం ఉండదు. అప్పుడు ధృతరాష్ట్రుణ్ణి కూడా మన అదుపులో ఉంచుకొని చక్కగా రాజ్యం పరిపాలించుకోవచ్చు. ఆ తర్వాత సామంతులు ప్రభువులు ధృతరాష్ట్రుడి కొడుకు రాజవటానికి ఎట్లాగూ ఒప్పుకోరు. కాబట్టి మనం ఈ బలాలతో సిద్ధంగా ఉంటే పరిస్థితులన్నింటినీ చక్కబరచవచ్చు. మనం హస్తినాపుర సామ్రాజ్యాన్ని కూడా క్రమంగా గాంధారానికి సామంత రాజ్యంగా మార్చేసుకోవచ్చు. కాలక్రమంలో గాంధార ప్రభువులే యావత్ భారత భూమికి శాశ్వతంగా ప్రభువులు అయిపోతారు. మొత్తం మన చేతి కిందికే వస్తుంది భారతదేశం అంతా అని చెప్పాడు. చెప్పగానే సుబలుడు ఇట్లా అన్నాడు, సూరసేన మధురకి ఈ మధ్య బాగా ప్రాధాన్యం పెరుగుతోంది. పురాణ పురుషుడు దేవకీదేవి కడుపున పుడుతున్నాడని చెప్పి భారత ధర్మాన్ని మళ్ళీ నిలబెడతాడని అందరూ చెప్తూ ఉన్నారు అన్నాడు. అనగానే శకుని అన్నాడు, ఆత్మవిశ్వాసం లేని వాళ్ళు కనిపించని దేవుడి మీద ఎంతో ఆశలు పెంచుకుంటారు. బుద్ధి బలము కార్యదీక్ష ఉంటే ఇంకా వేరే దేవుడితో ఏమిటి మనకు పని. ఆ పుట్టబోయేవాడిని యాదవులందరూ అవతార పురుషుడు అనుకుంటే మనకేమీ నష్టం లేదు, ఆయన వచ్చేవాడు కూడా హాయిగా పూజలు అందుకుని సుఖపడతాడు. అంతకన్నా కొత్తగా ముంచుకుపోయేదేం లేదు నాన్నగారు. సమస్యల్ని, మనోవ్యధలను, దుఃఖాన్ని మర్చిపోవటానికి బలం లేని వాళ్ళు అందరూ కూడా దైవాన్ని ఒక మత్తు పానీయంలాగా వాడుకుంటారు. ఆ దైవం చాటున దాక్కుంటారు వీళ్ళందరూ కూడా. వాళ్ళు బలహీనులు కాబట్టి నరజాతి సామర్థ్యానికంతటికీ కూడా అదొక మత్తుమందు దైవం అనేది. కామం కారణంగా పంచభూతాలతో శరీరం పుడుతోంది. వంట పాత్రలో అన్నంలాగా శరీరంలో మనస్సు పుడుతుంది. అన్నంలో మెతుకుల్లాగా అభిప్రాయాలు పుట్టుకొస్తాయి. ఈ అభిప్రాయాలన్నిటినీ ముద్ద చేయటం చేతైతే జీవితం చక్కగా ఉంటుంది, అది చేత కాకపోతే అన్నం కింద భారపోసుకున్నట్టు అయిపోతుంది. జీవితంలో సుఖపడాలన్నా దుఃఖపడాలన్నా కూడా మన చేతిలోనే ఉంది కదా. ఆ సామర్థ్యం లేకపోతే ఇంకేం ఎవరేం చెప్తారు? సుఖాన్ని మించిన సత్యమే లేదు కదా నాన్నగారు. ఏ పనినైనా దాని ప్రయోజనాన్ని బట్టే కదా మంచి పనో చెడు పనో అని అంటారు. సక్సెస్ అయినవాడు ఏం చేసినా మంచి అని అంటారు, సక్సెస్ అవ్వలేని వాడిని ఏం చేసినా తప్పని అంటారు. లోకం అంతే కదా. సమర్థతతో బతకడం చేతకాని వాడు అనేక మంత్రాలు అగ్నిహోత్రాలు ఇవన్నీ కూడా సృష్టించుకొని మనస్సు యొక్క దౌర్బల్యాన్ని ఆ దేవుడి వైపు తిప్పుతాడు. భరత భూమి వాళ్ళకి ఇది బాగా వెన్నతో పెట్టిన విద్య. దేవుడు దైవము వేదాలు అంటూ వాళ్ళు రకరకాలుగా దాని చాటును వీళ్ళు దాక్కుంటారు అన్నాడు. అనగానే సుబలుడు అన్నాడు, నాయన జరాసంధుడు అధర్వణ ప్రక్రియలతో అవన్నీ కూడా చాలా కష్టపడి సాధించి చాలా బలవంతుడైనాడు, మరి నువ్వు దైవమే లేదంటున్నావేంట్రా అన్నాడు. అనగానే శకున్ అన్నాడు, బోడితలకి మోకాళ్ళకి ముడిపెట్టొద్దు నాన్నగారు, ప్రకృతిలో ఉన్న శక్తుల్ని దైవాన్ని కలపకూడదు మనం. ఆ రాపిడి చేస్తే నిప్పు పుట్టడం అనేది సహజము, కట్టెనంటిస్తే మంట రావటం సహజం, అట్లాగే మంత్రతంత్రాదులతో సిద్ధులు కూడా పుడతాయి, అది కూడా ప్రకృతి సహజమే. దీనివల్ల దైవం ఉన్నాడని ధైర్యం కోసం తనను తాను మోసం చేసుకోవటం పొరపాటు అన్నాడు. అంటే సుబలుడు మళ్ళీ అన్నాడు, మనకు తెలియని శక్తి ఒకటి ఉన్నదనేది నిజమే నాయన, దాన్నే దైవం అన్నారు పెద్దవాళ్ళు అన్నాడు. అంటే శకుని మళ్ళీ అన్నాడు, మన అభిప్రాయాలకి ప్రకృతి లొంగిపోతుంది నాన్నగారు, లొంగేటట్టుగా సాధించుకునేదే జరాసంధుల్లాగా జరాసంధుడు చేసింది, ప్రకృతిని లొంగ తీసుకోవటమే అన్నాడు. అనగానే మళ్ళీ సుబలుడు ఇట్లా అన్నాడు, నువ్వు సాధించగలవా శక్తుల్ని? అంటే శకుని ఇట్లా చెబుతున్నాడు, జరాసంధుడు సాధించాడు కదా, అలాగే నేను కావాలనుకుంటే నేను సాధించగలను, ఆ సంకల్పం ఉన్నవాళ్ళు ఎవరేది కావాలంటే అది సాధించుకుంటున్నారు కదా అన్నాడు చాలా తేలిగ్గా. మళ్ళీ సుబలుడు ఇట్లా అన్నాడు, సంకల్పం పుట్టటం పుట్టకపోవటం అనేది ఎవరి వల్ల జరుగుతోందిరా అన్నాడు. అంటే శకునేమో ఏమో దేశం ఉంది కాలం ఉంది అనేక సన్నివేశాలు జరుగుతున్నాయి, దేని దానివల్లే పుడుతుంది అన్నాడు. అనగానే సుబలుడు మళ్ళీ ఇట్లా అన్నాడు, అంటే దేశము కాలము పరిస్థితులు ఇవన్నీ సంకల్పాలను బాగా పెద్దవి చేస్తాయి, అవి మనకు లొంగవు కాబట్టే వాటిని దైవము అని అన్నారు అన్నాడు. అంటే దీన్ని బట్టి చూస్తే కొంచెం సుబలుడు బెటర్, అట్లీస్ట్ వాడికి దేవుడు దైవం అన్న ఉన్నారు, శకునికి అది కూడా లేదన్నమాట. అతని కొడుకైన శకునికి, శకుని మళ్ళీ ఇట్లా అన్నాడు, జీవిత సర్వస్వంత ధారబోసి దీన్ని సంగతి నేను తేలుస్తాను నాన్నగారు, దేవుడా ప్రకృతి అనేది నేనే తేలుస్తాను, పురాణ పురుషుడు చేస్తున్న పనులన్నిటికీ అడ్డం పెడతాను నేను, వాడు చేసే ప్రతి పనికి అడ్డాలు కల్పించి నేను గొప్ప వాడు గొప్ప అనే తేలాలి మా ఇద్దరి మధ్యలో. అనగానే సుబలుడు అన్నాడు, అది తేలేటప్పటికీ నువ్వు ఉండటం నేను ఉండటం అనేది ఉంటామా లేదా కూడా మనకు తెలియదురా నాయన. దేవుడు ఎంత చూడాలనుకున్న వాళ్ళు చాలామంది పుడుతూ చస్తూ ఉన్నారు, కానీ దైవం ఎప్పుడూ అలాగే ఉంటాడు అని అన్నాడు సుబలుడు. ఆ కాలపు పరిస్థితులు, రాజులని బాగా వాళ్ళు మెచ్చుకునేటట్టుగా రకరకాల విషయాలు వాళ్ళకి సుఖభోగాలు అవి అలవాటు చేసి వేశ్యల్ని పంపించి డబ్బులు ఇచ్చి రకరకాలుగా రాజుల్ని పొగడి లొంగ తీసుకొని విదేశీయులు దేశంలో జొరబడటం నెమ్మదిగా పాతుకుపోవటం ఇవన్నీ ఆ కాల పరిస్థితులన్నీ కూడా ఇక్కడ వర్ణిస్తూ ఉన్నారు. జరాసంధుడు పరిపాలించే దేశం ఒకటి, కంసుడు పరిపాలించే దేశం ఒకటి, ఈ హస్తినాపురాన్ని పరిపాలించే రాజులు, తర్వాత ఈ గాంధార దేశం ఒకటి, వీళ్ళందరూ ఆ కాలం ఎలా ఉన్నారు, మనస్తత్వాలు ఎట్లా ఉన్నాయి, ప్రజల్లో ఎంత మటుకు ఐకమత్యం అనేది ఉన్నది, పాండురాజు ఎక్కడో ఉండటము పరిస్థితుల ప్రభావం వల్ల, గుడ్డిరాజుకి రాజ్యం అప్పగించటం, భీష్ముడు రాజ్యం వద్దని చెప్పి చెప్పటం, అదే రకంగా అక్కడ మధురలో వసుదేవుడు కూడా రాజ్యం వద్దని చెప్పి తొలగిపోవటం, ఇవన్నీ కూడా పరిస్థితుల్ని ఇంకా కొంచెం డిఫికల్ట్ చేసినాయి. మొత్తం మీద భారతదేశం మొత్తానికి ఒక రాజు అనేవాడు ఒక చక్రవర్తిగా ఇంత మటుకు ఏర్పాటు అవ్వలేదు. ప్రతివాడు తనకు తానే భారతదేశాన్ని ఆక్రమించాలి అనేటటువంటి భావంతో ఉన్నారు. ఒక పక్క నుంచి మంత్రశక్తి తంత్రశక్తితో జరాసంధుడు, ఇంకొక పక్క కుటిలత్వంతో శకుని, ఇంకొక పక్క దురాశతో ధృతరాష్ట్రుడు, ఎంతో భక్తితో పాండురాజు, అదే రకంగా భక్తి ప్రపత్తులతో దేవకీ వసుదేవులు, పుట్టబోయే పురాణ పురుషుడు, ఇదంతా వరుసగా పిక్చరైజ్ చేసుకుంటూ వచ్చారు. ఇక్కడ పరిస్థితులన్నీ ఇలా ఉన్నప్పుడు ఆ పరమాత్మ పసివాడుగా పుడుతూ ఉన్నాడు. ఆయనని పుట్టక ముందే ఆయన అంతం చేయటానికి కంసుడు అనేక ప్లాన్లు వేశాడు. అనేక పిశాచాలని మంత్రశక్తుల్ని గుప్పెట్లో పెట్టుకొని రెడీగా కూర్చున్నాడు. ఇవన్నీ కూడా పరిస్థితులు వర్ణించారు పురాణ పురుషుడు గ్రంథంలో. 11th చాప్టర్ అయిపోయింది.